జై శ్రీమన్నారాయణ. శ్రీమతి రామానుజాయ నమః. ప్రియ భాగవత మైత్రి సభ్యులారా, పెద్దలారా, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యుడు, ఉపనిషత్ సిద్ధాంత పీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 త్రిదండ్రి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు మన యందు కటాక్షంతో శ్రీకృష్ణార్జున సంవాదం అంటూ భగవద్గీతకు ఒక చక్కని వ్యాఖ్యానాన్ని ప్రశ్నోత్తరాలుగా అందించారు. సరళమైనటువంటి పదాలతో, చాలా సులభమైనటువంటి భావనలతో మనకి చాలా అర్థమయ్యేటట్టుగా మహత్తరమైనటువంటి విషయాలని అందజేశారు. దానిలో మూడో అధ్యాయాన్ని మనం గుణానుసంధానం చేసుకుంటూ ఉన్నాం. 85 భాగాలు పూర్తి అయ్యాయి. ఈవేళ 86వ భాగం. కాశ్యపాహన్ వయసంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అడియన్ దాసోహం, రానాయన కూర్చో, నువ్వు చాలా విషయాలని చక్కగా అడిగి మరీ తెలుసుకుంటూ ఉన్నావు. ఒక్కొక్కసారి పాపం విసుగొస్తున్నట్టు అనిపిస్తోంది నాకు. ఒకసారి ఏమో నీ మనస్సు ఆధ్యాత్మికం వైపు తెలుసుకుందామని వెళుతూ ఉంటుంది, మరొకసారి ఇది మనకెందుకులే అనే భావన కూడా వచ్చేస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. సరే, ఏది ఏమైనా సరే అవకాశం ఉన్నంత వరకు నువ్వు తెలుసుకుంటావా అడిగాను. అడిగాను, అదే నా తాపత్రయం అడిగాను. మంచిది. మరి నిన్న మనం యజ్ఞ విశేషాల గురించి చెప్పుకుంటున్నాం, అవునా? అవును అడిగాను. ఇప్పుడు ఏమి లేదు, మీరు పంచమహాయజ్ఞాలు అంటూ మళ్ళీ కొత్తగా చెప్పారు. అవి లేకపోతే ఏమిటి, దాని సంబంధం అసలు లేకుండా మనం జీవించలేమా అని అంటే, బెబ్బే అది చాలా ముఖ్యమైంది. ఆ యజ్ఞప్రసాదం లేకుండా ఏది పుచ్చుకున్నా అది అమేధ్యం అన్నారు మీరు. మరి ఆ విషయాన్ని ఇవాళ కొనసాగిద్దామని అడిగాను దాసుని యొక్క విన్నపం. అలాగే చెప్పు, ఏమిటి నీ సమస్య? ఏం లేదు అడిగాను. పంచమహాయజ్ఞాలు చేసి తీరాలని అంటున్నారు మీరు, కానీ ఆ బాధ నేను పడలేను స్వామి. నాకు మోక్షము వద్దు, ఏది వద్దు, ఇలాగే జీవితం గడిచిపోనిస్తాను. కర్మవాసనలు నాకు ఉంటే ఏమిటి, పోతే ఏమిటి, సుఖంగా ఏదో ఇంత తిని తిరుగుతున్నాను, అదే చాలు. మళ్ళీ ఆ యజ్ఞం చెయ్యాలి, ఈ యజ్ఞం చెయ్యాలి. అమ్మో బాబోయ్, వద్దు స్వామి, వద్దండి. ఆహా, పోనీ అలాగనే. కానీ అయితే చిన్న ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పే. అడిగిన దాంది ఏముంది, అడగండి. ఏదో ఇంత తిని తిరిగేస్తాను అన్నావు కదా, ఏం తింటావు, ఏం ఎక్కడ తిరుగుతావు, ఏది తినాలనిపిస్తే, దేని మీద నాకు కోరిక కలిగితే అది తింటాను స్వామి, ఎక్కడ తిరగాలని కోరిక కలిగితే అక్కడ తిరుగుతాను. నీ శరీరం దేనిని కోరితే దాన్ని చేస్తానంటున్నావు, అంతేనా స్వామి? మీరేదో లాజిక్ లాగుతున్నట్టున్నారు, ఏమిటి? అవునా స్వామి? ఆహా, నీకు తెలియని లాజిక్లే ఉన్నాయి నాయన, అలాంటివి ఏమీ చెప్పడం లేదు. నువ్వు శారీరక వాంఛలను తీర్చుకుంటాను అంటున్నావు, అంతే కదా? అంతే అంతే స్వామి. ఏమిటా, నువ్వు చెప్పిన దాన్ని కామము అంటారు తెలుసా? అయితే స్వామి, ఇంకో ప్రశ్నకి జవాబు చెప్పు. నీ కోరిక ఏది తీరాలన్నా నీకు డబ్బు ఉండాలా వద్దా? అయ్యో ఉండాలి, దాన్ని సంపాదిస్తాను. వెరీ గుడ్. ఇలాగా డబ్బును సంపాదించడం అర్థము అంటారు. స్వామి స్వామి, నన్ను ఏదో ట్రాప్లో పడేస్తున్నారు మళ్ళీ. ఆ అర్థాన్ని నువ్వు సంపాదించాలంటే నీ ఇష్టం వచ్చిన విధంగా సంపాదించగలవా? అంటే స్వామి, అంటే ఇప్పుడు డబ్బు కోసం హత్యలు చేయడం, దొంగతనాలు, దోపిళ్ళు చేసి, అవినీతి చేసి, తప్పుడు పనులు చేసి ఇలా సంపాదిద్దాం అనుకుంటున్నావా? చేచి స్వామి, అలాంటిది ఏమీ లేదు. అది ఎలా కుదురుతుంది? చట్టాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. నాలాంటి కోరికలే ఇతరులకి ఉంటాయి. వారి హక్కులకు భంగం కలుగుతుందని తెలుసుకుంటా నేను. వారి హక్కులకు భంగం కలగకుండానే సంపాదించుకుంటాను, అలాగనే అనుభవిస్తాను. అంటే నీవనుకున్న అర్థకామములని ఒక పద్ధతిలోనే పొందాలి, అంతేనా నీ భావం? అడిగాను, అంతేనండి, దానిలో సందేహమే అక్కర్లేదు. సరే, ఇప్పుడు ఆ పద్ధతినే మరికొంచెం విశాల దృక్పథంతో ధర్మము అంటారు, తెలుసా? ఇప్పుడు ధర్మ అర్థ కామములని మీరు నాకు చెప్తున్నారన్నమాట, అంతేనా స్వామి? మీరిప్పుడు బాగుందే ఈ పద్ధతి. సరే, చెప్పారు, బాగానే ఉంది. ధర్మం అంటే నా ధర్మం ఏమిటి, మనుషుల ధర్మం ఏమిటి అనుకుందాం. మనుషులు బతకాలి కాబట్టి అర్థము, అర్థం వస్తే కారం, కామము, కోరికలు తీర్చుకోవచ్చు అని ఈ మూడు అర్థమయ్యాయి స్వామి. మరి మోక్షం అంటే దాని సంగతి ఏమిటి స్వామి? మోక్షమా? అది నీకు వద్దన్నావు కదా, ఇప్పుడు దాని సంగతి ఎందుకు మనకి? నిజమే స్వామి, నిజమే. నాకు ఆ మోక్షం వద్దు, దానికోసం నేను పాటలు పడలేను. నా కామాల కోసం అర్థం సంపాదించుకుంటాను, అది కూడా ధర్మ పద్ధతిలో. ఇదే నాకు చాలు. అలాగే నాయన, అలాగే. నువ్వు అలాగే చేద్దు, కానీ నువ్వు ఇప్పుడున్న ఇంటికన్నా మంచి ఇంటికి మారాలని నీకు ఎప్పుడైనా అనిపించిందా? అడిగాను, అనిపించింది, ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను. అలాగే ఇప్పుడు ధరిస్తున్నటువంటి వస్త్రాల కంటే మంచి వస్త్రాలు ధరించాలనిపిస్తుందా? ఎందుకు అనిపించదు స్వామి? ఇంతకన్నా అందమైన శరీరం ఉంటే బాగుండు అని అనిపించిందా ఎప్పుడైనా? స్వామి, ఎప్పుడైనా సినిమాలు చూస్తున్నప్పుడల్లా అనిపిస్తూనే ఉంటుంది స్వామి. ఆ సినిమాలలో వాళ్ళు కూడా ఇంకా మంచి శరీరం, వస్త్రాలు, ఇళ్ళు కావాలి అని అనుకుంటూనే ఉంటారు, తెలుసా? ఆ విషయం తెలుసు స్వామి, అది సహజమే కదా. ఎవరికైనా ఇంకా పైకి పైకి వృద్ధి పొందాలనుకుంటూ ఉంటారు కదా. బాగానే చెప్తున్నావు. అలా ఎంతవరకు అనుకుంటారు? ఏమో స్వామి, బహుశా ఇక ఆ పైన మరి అంతకంటే గొప్ప ఇల్లు లేదు, ఇంతకంటే గొప్ప బట్టలు లేవు, ఇంతకంటే గొప్ప ఆనందం లేదు అనే వరకు పెడతారేమో. ఎస్, నిజమే. అలా అంతకన్నా మరి గొప్పది లేదు అని దేనినైతే అనుకుంటామో దానినే మోక్షం. అలాగా అడిగాను. మరి అయితే ఏముంది, నువ్వే అన్నావు కదా ఒక మాట, పైకి పైకి వృద్ధి పొందాలనుకోవడం సహజమని. అదే అడిగాను, మోక్షాన్ని కోరడం సహజమని చెప్పడం మీ ఉద్దేశమా? కరెక్ట్. నీకు తెలిసినా తెలియకపోయినా నువ్వు మోక్షాన్ని కోరుతూనే ఉన్నావు కదూ స్వామి. మీరు మళ్ళీ ఏదో లాజిక్లో చిక్కుకున్నట్లున్నాను. మీరు చేసేటువంటి లాజిక్లో నేను ఇరుక్కుపోతున్నాను స్వామి. నిజమే, ఆలోచించి చూస్తే కామము, అర్థము, ధర్మము అనేవి మనకు తెలియకుండానే మోక్షం వైపు అడుగులు వేయిస్తున్నాయన్నమాట, అంతేనా స్వామి? తెలిసి అడుగులు వేస్తే ముక్షువు అంటారు, అడుగులు వేస్తూనే ఉన్నా తెలియకపోతే బుభుక్షువు అంటారు. తెలిసి అడుగులు వేస్తున్నా, తెలియక అడుగులు వేస్తున్నా ఆటంకాలు ఎదురవ్వక తప్పదు. తెలిసి వేస్తున్నప్పుడు తొలగించుకోవడానికి చేసే ప్రయత్నాన్ని సాధన, ఉపాసన అంటారు. తెలియక వేస్తున్నప్పుడు ఆటంకాలకి కృంగిపోయి మరిన్ని ఆటంకాలను పెంచుకొని సంసారంలో మరింత కూరుకొని పోతారు. అడిగాను, బాగా చెప్పారు. కొత్త ఆలోచన విధానం నాలో తెరుచుకున్నట్లుగా అనిపిస్తోంది స్వామి. ఇప్పుడు మనసులో కొత్త ఆలోచనలు వస్తున్నాయి. రాణి, కాస్త నిశితంగా ఆలోచించు. మరి డాక్టరు కావాలి అనుకున్న వ్యక్తి ఏం చేయాలి? ఎంబీబీఎస్ కోర్సులో జాయిన్ అవుతాడు. అలా జాయిన్ అయినప్పుడు మాత్రమే వాడు డాక్టర్ అవుతున్నట్టు లెక్క కాదు. ఎల్కేజీలో జాయిన్ అయిన దగ్గర నుంచి డాక్టరుగా రూపాంతరం చెందడం ప్రారంభమైనట్లే వేరే ఆకర్షణకి లొంగిపోతే ఇంజనీరో, అకౌంటెంటో, ప్యూనో, అయ్యి చతికిలబడతాడు. సక్రమంగా కొనసాగిస్తేనే ఈ డాక్టర్ లక్ష్యం చేరుకొని డాక్టర్ అవుతాడు. అవునా? ఓహో, కామ పురుషార్థదశ, అర్థ పురుషార్థదశ, ధర్మ పురుషార్థదశ కూడా మోక్షానికి మెట్లే అన్నమాట. గ్రహించగలిగితే అంత కరెక్ట్గా చెప్తున్నట్టే నువ్వు. అందుకే ప్రతి పనిని ఇప్పుడు కైంకర్యంగా చేస్తూ ఉండండి అని పెద్దలు మనని శాసిస్తూ ఉంటారు. అంటే అడిగేన్, పంచమహాయజ్ఞాలు ఏ పురుషార్థ దశలో ఉన్నా తప్పవు అంటారు. తప్పవవి సృష్టి జరిగినప్పుడే మనతో పాటు సృష్టించబడ్డాయి అవి. అలా అని ఎక్కడుంది స్వామి? ఎక్కడో ఎందుకు? ఇదిగో ఈ అధ్యాయం 10వ శ్లోకంలోనే ఉంది చూడు. చదువుతున్నాను మరి శ్లోకం. సహయజ్ఞైః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యద్వం ఏషవోస్త్విష్టకామధుక్. మరొక్కసారి శ్లోకమే. సహయజ్ఞైః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యద్వం ఏషవోస్త్విష్టకామధుక్. దీనికి అన్వయం ఎలా ఉంటుందంటే, పురా ప్రజాపతి యజ్ఞై సహ ప్రజా సృష్ట్వా అనేన ప్రసవిష్యద్వం ఏష వహ ఇష్టకామదుక్ అస్తు ఇది ఉవాచ. దీని తాత్పర్యం మన తెలుగులో చెప్పుకోవాలనుకుంటే, భగవంతుడు సృష్టి సమయంలో యజ్ఞములతో కూడా ప్రజలను సృష్టించాడు. ఈ యజ్ఞములతో వృద్ధి పొందండి, ఇవి మీ కోరికలు తీరుస్తాయి అని దాని తాత్పర్యం. అడియేన్, సహయజ్ఞానా సహయజ్ఞై అని అలా స్వామి? ఇవో మాకు పుస్తకాలు కొన్ని చోట్ల సహయజ్ఞై అని కనిపిస్తోంది. ఎలా అన్నా తప్పులేదు. యజ్ఞములతో కూడిన వారిగా సృష్టించాడు అని మొదటిదానికి అర్థం వస్తుంది. యజ్ఞములతో కూడా సృష్టించి అని రెండవదాని అర్థం వస్తుంది. అడిగేన్ మరి ఇక్కడ చిన్న ఇంకో ప్రశ్న, ప్రజాపతి అంటే భగవంతుడు అన్నారేమిటి? ఇప్పుడు కశ్యప ప్రజాపతి, కర్దమ ప్రజాపతి, దక్ష ప్రజాపతి ఇలా మొదలైన వారు ఉన్నారు కదా. ప్రజాపతి శబ్దం రూఢిగా వాళ్ళకే చెల్లుతుంది కదా? కాదు, అన్ని వేళలా రూఢి చెల్లదు. భోజన సమయంలో సైంధవాన్ని తీసుకురా అంటే ఎవరైనా గుర్రాన్ని పట్టుకొస్తారా? అంటే గుర్రం అని అర్థం ఉంది, కానీ గుర్రాన్ని తెస్తారా? అప్పుడు సమయంకి తగినట్లుగా ఉప్పును తేవాలి కదా. అయితే స్వామి, మరి ఇక్కడ ప్రజాపతులు అంటే ఎవరిని అర్థం చెప్పుకోవాలి? ప్రజలను సృష్టించినవాడు. ప్రజలంటే మానవులనే కాదు, జీవరాశి అంతా కూడా కలిపితే ప్రజ అంటారు. అడియేన్, చతుర్ముఖ బ్రహ్మ అని అర్థం రాదా? ఆయన కూడా ప్రజలలో ఒకడే కదా, సృష్టించబడ్డాడు కదా. అందుచేత ఆ బ్రహ్మగారిని కూడా సృష్టించింది ఎవరు? నారాయణుడు కదా. అడియన్, మరి ఆ నారాయణుడిని సృష్టించిన వాడో అని ఎవరైనా అడిగితే దానికి సమాధానం లేదు, కుదరదు. నారాయణుడు అంటే నారములు అంటే సమస్త చేతనాచేతనములు, వాటికి ఆధారమైన వాడు అనగానే ఎవడో ఒకడే ఉంటాడు, ఆ పైన ఎవరూ లేరు అనే కదా దాని అర్థం. అంటే స్వామి, నారాయణుడు అంటే నారములకు ఆధారమైన వాడు అని అర్థమేనా? ఖచ్చితంగా అదే అర్థం. నారాయణుడి కంటే ముందు ఎవరూ లేరు అనడానికి ఏదైనా ప్రమాణం ఉందా స్వామి? ఉపనిషత్తులే మనకి ప్రమాణం. ఛాందోగ్య ఉపనిషత్తులో సత్ ఏవా సౌమ్య ఇదం అగ్ర ఆసీత్ ఏకమేవా అద్వితీయం అని ఉంది. అంటే ఈ సమస్తానికి ముందు సత్ అనేది మాత్రమే ఉంది, అది ఒకటే, ఇక రెండవదంటూ ఏదీ లేదు అని ఆ ఉపనిషత్తు వాక్యానికి అర్థం. అడిగేన్, మరి సత్ అంటే ఏమిటండి? అది నేను చెప్పడమేమిటి, మహోపనిషత్తు వివరించింది ఆ సత్ అంటే. ఏకోహవై నారాయణ ఆసీత్, నారాయణుడే ఉండెను అని దాని అర్థం. దానిని అనుసరించి సత్ అన్న నారాయణుడు అన్న ఒకటే అర్థం. అది సరే స్వామి, ఆ నారాయణుడే సృష్టిని చేశాడు అనడానికి ఏదైనా రుజువు ఉందా అని ఒక ప్రశ్న వేస్తే, ఆ ప్రశ్నకి స్వామివారి సమాధానం ఏమిటో రేపటి రోజున 1517వ ప్రశ్నగా దానికి సమాధానాన్ని రేపు చూద్దాము. ఇంత చక్కగా వివరిస్తూ మహత్తరమైన భగవద్గీతలోని ఉపనిషత్ సిద్ధాంతాన్ని అందజేస్తున్న స్వామివారి దివ్య చరణారవిందములకు అనేక దాసోహములు సమర్పిస్తూ వింటున్నటువంటి మీ అందరికీ ఆచార్య కృపాకటాక్షం కలగాలని ఆశిస్తూ అడియేన్ రామానుజదాస కులశేఖరాళ్ళు వారు, హైదరాబాదు.